పోయి ఆ ప్రాంతంలో ఉన్న గడ్డి మొత్తం అంతా నాశనం అయిపోయిందిట. అంతలాగా ఒడ్డు మీదకి 1 కిలోమీటర్ దూరం ప్రవాహం వెళ్ళిపోయేలాగా ఈదాడు ఆయన. పైగా ఎలా ఈదాడు, లోకానికి ఏమని చెప్తున్నట్టయినా, ఆ నేను ఒకప్పుడు మహాసముద్రంలో మత్స్య అవతారంతో ఈదాను. సముద్రం ఈదిన వాడికి పిల్లకాలం ఈదడం ఓ లెక్క. పాఠీన ఆకృతితో ఎరాసిన డుమల్ భాసిల్లి మున్నాడై కాఠిన్య క్రియ ఈదు నేర్పు తనకున్ కల్మిన్ భుజంగేంద్ర హృత్పీఠాగ్రంబున రోషవక్నులెగయన్ భీమంబుగా ఈదే ఉల్లోఠోత్తుంగ తరంగయై మడుగు దుర్లోక్యంబుగా బాహుల. పూర్వం ఒకప్పుడు పాఠీయనాకృతి ధరించాను. పాఠీయనము అంటే కొమ్మున్న కోరలు నోట్లో ఉన్న చేప, పెద్ద మత్స్యం రూపం ధరించాను. మహామత్స్యావతారం ఎత్తి సముద్రమంతా ఈది వైవస్వత మనువుని రక్షించాను. హయగ్రీవుడని పేరు కలిగిన రాక్షసుని సంహరించిన నేను ఈత ఇదివరకే నేర్చుకున్నాను గనక ఇప్పుడు కొత్తగా నేర్చుకోక్కర్లేదు, ఈదవలసిన అవసరము లేదు, భయం లేదు అని లోకానికి నిరూపిస్తూ అందులో వేగంగా ఈదుతున్నాడు. ఆ ఈదుతున్న దెబ్బకి మొత్తం నది అంతా కదిలిపోయిందిగా. కదిలిపోవడంతో లోపల హాయిగా నిద్రపోతున్నటువంటి కాళీయుడికి ఆగ్రహం కలిగింది. మొత్తం నదంతా కొత్త కొత్త శబ్దంతో కదులుతోంది. అప్పుడే కాసేపటి కింద నిద్రలోకి వెళ్ళాడు వాడు. సాధారణంగా పావులు నిద్రపోవు, వాడు ఆ పోటే కాస్త యోగ నిద్రలోకి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఇంతలో వాడున్నటువంటి ప్రాంతం అంతా అటు ఇటు అలలు రేగి కదిలిపోయింది. దాంతో వాడి కుబుసం ఊడిపోయింది ఒక దెబ్బకి. ఎంత వేగంగా నది కదిలిందంటే వాడి కుబుసములు కూడా ఊడిపోయాయిట. అందుకని వాడు తట్టుకోలేక, ఏమిటిది విచిత్రం, యమునా నదికి హఠాత్తుగా వరద వచ్చిందా, వరద వస్తే ఇలా ఉండదే ఆ విధానం, అయినా వరద నన్నేం చేయగలుగుతుంది, ఎంత బురదతో నీరంతా కొత్త కొత్తలాడుతోంది, ఏమిటానని కస్సుమని కళ్ళు పైకెత్తి చూశాడు. పైన ఒక కుర్రాడొకడు ఇంత చేసి 6 ఏళ్ల బాలుడు టపటప ఈత కొడుతున్నాడు. ఈయనకి మతిపోయింది. 6 ఏళ్ల కుర్రవాడు నది నీటిలో పడ్డా, పడితే మాత్రం నా విషం తగలగానే మాడి మసైపోవాలిగా, చావడం లేదు సరిగదా, ఈదుతున్నాడు ఇదేమిటి అనుకుంటూ కోపంతో విషం బాగా కక్కాడు. పళ్ళు పటపట కొరికాడు, కోరలు నూరాడు, రివ్వన నీటిలోంచి పైకి ఈదుకుంటూ వచ్చేశాడనమాట. ఈ విధంగా కాళీయుడి యొక్క హృదయం అంతకంతకీ కోపంతో నిండిపోతూ ఉండగా మడుగులో ఉన్న నీరు ఆకాశమంతెత్తు తాడి చెట్ల ప్రమాణంతో పైకి లేచిపోతూ ఉండగా ఎవరూ చూడ్డానికి వీలు లేనంత వేగముగా ఈదడం మొదలుపెట్టాడు తన చేతులతో పరమాత్ముడు. అప్పుడు ఈ కాళీయుడు భయంకరాకారంతో నీళ్లలోంచి పైకి వచ్చాడు. ఏయ్ బాలక, ఎవడవరా నువ్వు, ఈ మడుగులోకి ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలేదు, అడుగు పెట్టాడో ఆ క్షణమే మాడిపోకుండా ఎవడూ లేడు, అటువంటిది నువ్వు ఇందులోకి వచ్చి ఈదుతావా, నీ సంగతి చూస్తాను అంటూ ఆయన బుసబుస కొడుతూ ఆ బుసలతో పాటు విషాన్ని కూడా కక్కుతూ కృష్ణుడి కళ్ళల్లోకి మరీ విషాన్ని కక్కుతూ మీదకొచ్చాట. మహాభయంకరాకారంతో ఉన్నటువంటి ఆ కాళీయుణ్ణి చూచి ఒడ్డు మీద ఉన్నటువంటి పిల్లలు దూడలు గతగత వణిగిపోయారు. అయ్యి బాబు, కృష్ణుడు ఇందులో దిగిపోయాడు రా బాబు, ఈ రాక్షసుళ్ళే ఉన్నాడు వీడెవడను, పైగా వాడి పడగలన్నీ భీకరాకారంలో ఉన్నాయి, విషం కక్కుతున్నాడు, బుసలు కొడుతున్నాడు, అసలు బుసలకే ముందు గుండెలు ఆగిపోతున్నాయి అందరికీ. కొంతమంది చంపక్కర్ల, అరిస్తేనే గుండె ఆగిపోతుందిట. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉందిరండి, పొద్దునే వాళ్ళు ఆయన మీద అరుస్తుంది, ఆయన కాబట్టి తట్టుకున్నాడు. మహానుభావులు కొందరు ఉంటారు, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం వల్ల భార్య యొక్క అరుపులు తట్టుకునేవాళ్ళు ఉంటారనమాట. నిజంగా ఆవిడ అరిస్తే సుప్రభాతంలో ఉంటుందన్నమాట అది. ఓరి దేవుడా, గుండె బేజారెత్తిపోతుంది. మరి ఎక్కడి నుంచి వస్తాయనండి ఆ కంఠాలు? ఉపన్యాసం చెప్పాలంటే మాకు అంత గొంతుకు లేవమంటే లేవదు మైకు లేకపోతే. అటువంటిది ఆవిడ ఇక్కడ అరిస్తే 8 కిలోమీటర్లు కనబడుతుందనమాట. కాబట్టి అరుపులతో చంపుతారు కొంతమంది. ఈ దుర్మార్గుడు కాళీయుడు బుస కొడుతూ ఉంటేనే ఆ బుసల శబ్దమునకు ఒడ్డు మీద ఉన్న దూడలు భయపడుతున్నాయి, పిల్లలు భయపడుతున్నాయి, కానీ కృష్ణుడు మాత్రం భయపడ్డంలా. వాళ్ళేమనుకుంటున్నారు, బుసలతో చంపేటట్టున్నాడు వీడు, ఇప్పుడు కృష్ణుడి మీద కడుతున్నాడు, ఏం జరుగుతుందో అనుకునేలోపు ఆ రాక్షసుడి లాంటి భయంకర కళేబరం కలిగిన కాళీయుడు కృష్ణుడి మీదకి వెళ్ళిపోయాడనమాట. పళ్ళు పటపట కొరికాడు. బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చలత్కీర్ణ కల్లోలం వై కలగం జరించే ఎటనేలోనుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్రిజ్జాలలం భస్మమై కోలం చేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపగం. ఎవటరా వీడు? చూడడానికి చిన్న బాలుడు, ఇంతటి చిన్న కుర్రవాడు వచ్చి నా మడుగు మొత్తం కలచి వేస్తున్నాడు. ఈ మడుగు అంతటిని మురికి కొలనుగా మార్చేశాడు, ఈతతో రోత పుట్టేలా చేశాడు. ఇవాళ వీడిని క్షమించకూడదు. వీడిని క్షమించి విడిచిపెట్టామంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఇంతకాలం కాళీయుడు విషసర్పం అనుకున్నాం, వాడు విషసర్పం కాదు, ఉట్టి బురదపాము, అందులో విషం లేదు, అందుకనే చిన్న కుర్రాడు కూడా ఈత కొడుతున్నాడు అని నన్ను లోకువుగా కడతారు. కరవకపోతే వృశ్చికాన్ని కొమ్మరి పురుగు అంటారు, తేలుని కూడా కొమ్మరి పురుగు అంటారు. ఈ మనుషుల్ని అందుకే భయపెట్టాలి, భయపెట్టకపోతే మనం బ్రతకలేం. భయం ఎంత ఎక్కువ పెడితే ప్రజలు అంత దూరంగా ఉంటారు. మనం మెతకతనంతో ఉండకూడదు. మెతగ్గా ఉన్నవాడు నెత్తెక్కి కూర్చుంటారు, పద్మాకర్ గారు మెల్లగా మాట్లాడుతున్నాడు కదా అని శిష్యులు నెత్తెక్కినట్టుగా. కాబట్టి వీళ్ళని చంపి లోకానికి నా కోపం చూపిస్తాను, నా అగ్నిజ్వాల లాంటి విషంతో బుస్సు బుస్సని ఒకేసారి నోటొక్క పడగలతో కాటు వేస్తాను. అప్పుడు వీడు భస్మైపోతాడు. అప్పుడు లోకం ఏమనుకుంటుంది? ఓహో, ఒక పిల్లాడు కాళీయుడు ఉన్నటువంటి మడుగులో దూకేట, దాంతో కాళీయుడు కోపం వచ్చిందిట, కాటు వేసేట, కాటు వేయటం వల్ల కుర్రాడు భస్మైపోయేట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మడుగులోకి అడుగు పెట్టకూడదు, వాడికి దూరంగా ఉండాలి అని అందరూ నన్ను చూచి భయపడి పారిపోవాలి. అసలు దగ్గరకు వచ్చే సాహసం చేస్తాడా వీడు అని పలికి, ఘోర విషానల ప్రభలు గ్రొబ్బున గ్రమ్మగ సర్ప సైన్య విస్ఫారుడు కాళియోరగుడు పారి వడింగర చెంపయోధరాకారు పయో విహారు భయకంప విదూరు మహాగవీరు ఆ వీర కుమారు వీరు నవపీత శుభాంబర ధారు ధీరు నిన్. ఘోరమైన విషం కలిగినటువంటి కాళియుడు, వాడితో పాటు వాడి పరివారం, వాడి యొక్క సైనికులు అందరూ కూడా వస్తూ ఉండగా, భార్యలు తప్ప తక్కిన వాళ్ళందరూ వాడు కూడా వచ్చారట. వాడికి చాలా పరివారం ఉన్నారు, వారందరితో కలిసి వచ్చాడు. వచ్చి మహావేగంగా కృష్ణుడి మీదకి వచ్చాడు, బుస్సును నోటొక్క పడగలు ఎత్తాడు, కస్సుమని కాటు వేశాడు. కాటు వేసి అక్కడ తాగకుండా మొత్తం తన శరీరంతో కృష్ణుడు చుట్టబెట్టేశాడు. కృష్ణుడిని ఆపాదమస్తకం కాలు దగ్గర నుంచి తర వరకు కూడా తన పాము యొక్క కళేబరముతో చుట్టలతో చుట్టేశాడు. ఆ కృష్ణుడిని చుట్టే ముందు కృష్ణుడు ఎలా ఉన్నట్ట? పయోధరాకారుడు, నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు ఆయన. పయోవిహారు, ఎప్పుడు పాలసముద్రపు నీళ్లలో ఉంటాడు, ఇప్పుడు నీళ్లలోనే విహరిస్తున్నాడు. భయకంప విదూరుడు, ఎవరికైనా భయం వస్తే ఆ భయమును తొలగిస్తాడు. మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సంసారంలో ఏవో భయాలు కలుగుతూనే ఉంటాయి. సంసారంలో ప్రవేశించాక నాకు భయం లేదండి, ఎప్పుడూ నిర్భయంగా ఉన్నాను అనేవాడు ఒక్కడున్నాడా చెప్పండి? ఎవ్వడూ లేడట. సాక్షాత్తు ధర్మరాజు లాంటి వాడే భయపడ్డాడండి ఒక్కొక్కసారి. ఎంత జ్ఞాని అయినా, మాలాగా రోజు పురాణాలు చెప్పేవాళ్ళైనా సరే ఒక్కొక్కప్పుడు ఏదో ఒక బలహీన క్షణంలో భయపడతారు, విరక్తి పొందుతారు. ఎందుకు ఈ ప్రపంచంతో సంబంధం అనుకుంటారు? ఎవడో ఒకడు నీ చీటికి మడికి దుమ్మెత్తి పోస్తూ ఉంటే పురాణం చెప్పేవాడు పురాణం మానేయాలి అనుకోడు ఒక్కోసారి? కాబట్టి జ్ఞానులు కూడా భయం పొందుతారట. భయం పొందడం కాదు, భయము వల్ల కంపిస్తారన్నాడండో భాగవతంలో చెప్పిన మాట. భయ కంప అంటే భయము వల్ల వణికిపోతారు. ఏమో ఎందుకు వచ్చిన గొడవ? బయటికి వెళ్ళామనుకోండి, ఏదైనా గొడవ వస్తుందేమో, ఇంట్లో పడి ఉంటే మంచిదేమో అనిపిస్తుందట. అందువల్ల ఈ భయము వల్ల వణుకొస్తే ఆ వణుకుని తొలగించేవాడు ఈ సృష్టిలో ఒక్క కృష్ణుడు గనక ఆయనకి భయకంప విదూరు అన్నారండి పోతన గారు. ఇక్కడ ఎంత గొప్పవాడైనా భయముతో వణికిపోతున్నప్పుడు కృష్ణ అనగానే వారి భయము వల్ల వచ్చిన వణుకుని తొలగిస్తాడు. శరీరపు వణుకుని, మనస్సు యొక్క వణుకుని, ఈ రెండు వణుకుల్ని తొలగించే కృష్ణుణ్ణి వణికించడానికి చుట్టుకున్నట్టు వాడు. ఆయన వణుకుని తొలగించేవాడు, ఆయన్ని వణికించేలా చేద్దామని గొణుక్కుంటూ చుట్టబెట్టాడు. చూద్దాం ఏమవుతుందోనని. మహాగభీరుడు, ఆయన ఎప్పుడూ గంభీరుడు, అంటే ఆయన ఎలాంటివాడో, ఆయన గుణములు ఎటువంటివో, ఆయన మహిమ ఎటువంటిదో ఎంత ప్రయత్నం చేసినా మనము కనిపెట్టలేం. మనకి అంతు చెక్కని లోతైన మహిమ కలిగిన వాడు. ఆభీర కుమారు, ప్రస్తుతం మాత్రం గొల్లపిల్లవాడిలా ఉన్నాడు, అంటే చూసేవాడికి చిన్న పిల్లాడిలా కనపడుతున్నాడు. కానీ పిల్లవాడు కాదురా, ఆ రూపాన్ని చూసి మోసపోతారేమో. నివురుగప్పిన నిప్పు ఆయన, పిల్లవాడు అనే రూపంలో ఉన్న ఆయన అనంత శక్తివంతుడు. సహజంగా మనం ఎప్పుడు ఏం చేస్తాం? పైపై రూపాన్ని చూస్తాం, ఆ పైపై రూపం బూడిద, ఆ లోపల ఉన్న జ్ఞానం అనే అగ్నిని కనిపెట్టలేము. కృష్ణుడు నివురు గప్పిన నిప్పులా, అంటే బూడిద గప్పిన నిప్పులా ఉన్నాడు. నీ బూడిద ఏమిటి ఇప్పుడు? ఆయన ఆకారం. నాలాంటి వాడిని ఒక్కోసారి ఆకారాన్ని చూస్తే ఏం లెక్క చేస్తాం? ఒక్కొక్క మంచి పొడుగ్గానో బలంగానో లేకపోతే ఓ ధగధగలాడిపోతే వీడు జ్ఞానేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాదు కానీ కొత్తల్లో 1986లో ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు కుర్రాడు ఒకడు వచ్చేట, ఉపన్యాసం ఎలా చెబుతాడో చూద్దామని వచ్చిన వాడు చాలామంది. ఈయనే ఉపన్యాసం చెబుతాడు అనుకున్న వాళ్ళు ఉన్నారట. ఎందుకంటే మనిషి చూస్తే ఇంకా మేసం సరిగ్గా వచ్చి రాకుండా ఇంకా బక్క చిక్కిపోయి సన్నగా లాల్చీ వేస్తే లోపలికి అతుక్కుపోయి ఆ తర్వాత నుంచి లోపల రెండు బనీలు వేయడం మొదలెట్టాను నేను. అందుకే కొంచెం కనబడతాం. బనీలు అంటే ఏమిటంటే కొంచెం కాస్త కొస్త శరీరం అంతుంది, పంచి కొంచెం పైకి వచ్చేలా కట్టితే ఆనాలన్నమాట. పూర్వం ఒక ఆయన హీరోగా ఉండేవారు, పాప నాటకాలు వేసేవాడు, వాడు అచ్చం గడకర్లా ఎముకలు పోగుతూ ఉండేవాడు. అందుకని ఆయనకి ఏం చేసేవారు తెలుసా, ఆ నాటకానికి ముందు మేము వెళ్ళి తెర వెనకాతల వాళ్ళు వేషాలు వేసుకుంటే చూసాం, గుడ్డలు ఇలా చుట్టేసేవారు వాడికి బాగా చుట్టి 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 పైన లాల్చి వేసేవారు, అప్పుడు కాస్త ఆంతాడు. లేకపోతే వాడు రాజకుమారుడు ఏమిటండి చూడడానికి రమణారెడ్డిలో ఉంటే, కాబట్టి కష్టం గనక అలా వెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణుడు చూస్తే చిన్న బాలుడిలా ఉన్నాడు గనక అందులో ఉన్న శక్తి అంత తెలిగి ఎవడికి అర్థం కాదు. ఆ విధంగా తాను బాలుడిగా ఉంటూ మహిమ కనబడనివ్వకుండా చేస్తూ తాత్కాలికంగా అందరినీ భ్రమలో పెడుతున్నవాడు గనక ఆభీర కుమారుడు వీరుడు. నవపీత శుభాంబరధారు ధీరుని, అప్పుడే తయారు చేసిన మంచి పట్టు వస్త్రం, కొత్త బట్ట కట్టుకున్నాడు ఆయన, పసుపచ్చని కొత్త బట్ట కట్టుకున్నాడు. అటువంటి కుమారుణ్ణి కాటు వేసి వరి బాగా తన శరీరంతో చుట్టేశాడు. పావుకి పొడుగ్గా ఉన్నటువంటి కళేబరం ఉంటుందిగా, ఆ పొడుగైన కళేబరంతో చుట్టూతో తాడుతో చుట్టినట్టుగా కట్టేశాడు. కట్టి నెత్తి మీద అలా పడగల పెట్టాడు, చూద్దాం వీణ్ణి ఏం చేద్దాం, వీణ్ణి చంపుదామని. కృష్ణుడు కాసేపు ఏమనుకున్నాడో తెలిసిన, కొంటివాడు కదా పరమాత్ముడు, ఆయన ఆయన లీలలు ఆయనకే తెలియాలని చెప్పాను కదా, ఇంతకాలం ఈ దూడలు పిల్లలు నేనంటే ప్రాణం పెడుతున్నారు అని అనుకుంటున్నాను, వీరందరికీ నిజంగా నా మీద ప్రేమ భక్తి ఉన్నాయా లేదా, ఇప్పుడు నేను కాసేపు చచ్చినట్టో స్పృహ తప్పినట్టో నటిస్తే వీళ్ళు ఏం చేస్తారు, మా అమ్మ యశోద నాయనా నీవు లేకపోతే ఉండలేనరా ప్రాణం ఇస్తానంటుంది, ఇంకా మా నాన్న సంగతి చెప్పేయక్కర్లా, అందుకే కదా ఆయన ప్రేమకి నేను నందకుమారా అనిపించుకుంటున్నాను, మా అమ్మని మా నాన్నని ఇంకా నాకు నిరంతరము హితమును చేకూర్చిపెట్టే పరివారాన్ని పరీక్షిద్దాం, వాళ్ళ ప్రేమ భక్తి ఎటువంటిదో చూద్దాం అనుకుని తలకేల వాల్చేసి ఆ పాము చుట్టబెట్టగానే కళ్ళు మూసేసుకుని స్పృహ తప్పినట్టు నటించాడు. స్పృహ తప్పడం ఏంటి, చచ్చిపోయాడేమో అని కూడా అనిపిస్తుంది ఆ రూపం, అలా పడిపోయాడు కాసేపు ఆయన. ఈలోపు ఏమైపోయింది, ఒడ్డు మీద ఉన్నటువంటి ఆవు దూడలు కృష్ణుడు ఒక్కసారి కళ్ళు తేలేయగానే తల వాల్చగానే అంబా అంబా అని అరవడం మొదలుపెట్టాయి, భీతితో అరవడం మొదలుపెట్టాయి. వాటికి కృష్ణుడు అంటే ప్రాణం ప్రేమ, అవి కూడా ఋషుల యొక్క అంశతో పుట్టినవండి, దేవతల అంశతో పుట్టాయి ఆ దూడలన్నీ. అవన్నీ కృష్ణుడు చూచి దీనంగా కన్నీడు పెట్టుకున్నాయి. పిల్లలైతే చైతన్యం విడిచిపెట్టి గుండెలు బాదుకుంటూ కృష్ణ కృష్ణ అని ఏడవడం మొదలుపెట్టారు. ఒక్కడికి ధైర్యం లేదు అందులో దిగి రక్షించడానికి, రక్షించే ధైర్యం లేదు, అలాగని వదిలి వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారట. ఈలోపు అక్కడ బృందావనంలో యశోదకి కుడి కన్ను ఎదిరింది, కుడి చెయ్యి ఎదిరింది, నందుడికి ఎడమ కన్ను ఎదిరింది. భూతల్లము వడకే ఉల్కాపాతం బుల్లు మెంటకానబడే, ఒక్కసారి భూమంతా ఉణికింది, భూకంపం వచ్చింది, ఉల్కలు రాలిపడ్డాయి, ఇంకా అపశకునముల మీద అపశకునములు అవ్వడం మొదలెట్టాయి. ఎవరికి చూస్తే వారికి గుండెకాయని ఎవరో పట్టి కదిపినట్టుగా వణుకుతుంది గుండె, గుండె కొట్టుకుంటుంది. ఆ కొట్టు కూడా అలా ఉందంటే ఎవడో చెయ్యట్టి గుండెకాయని పీకుతున్నాడా అన్నట్టుగా ఉందిట. అదరిన్ కీడు కన్నులిలేశ, గోపాలకులకి గోపికలకి కీడు కన్నులు ఎదిరే, అంటే ఆడవాళ్లకేమో కుడి కళ్ళు, మగవాళ్లకేమో ఎడమ కళ్ళు అదిరాయి, ఇవన్నీ అపశకునాలు. దాంతో అందరూ వణికిపోవడం మొదలుపెట్టారు, ఏదో జరిగింది బాబోయ్. ఈరోజు కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు, బలరాముడు కూడా లేడు. బలరాముడు లేకుండా కృష్ణుడు ఎప్పుడు అడవికి వెళ్ళినా ఏదో కష్టం వస్తోంది, ఏదో తేడా జరుగుతోంది. కుర్రా నువ్వు వెళ్ళరా అంటే బలరాముడి వాళ్ళ బద్ధకంగా ఉందని వెళ్ళలేదు. కారణం ఏమిటో తెలియదు. ఏం జరిగిందో, ఈ పిల్లవాడి మధ్యన అన్నీ లేనిపోని తంటాలు తెచ్చి పెడుతున్నాడు, యుద్ధాలు చేస్తాడు అందరితోటి, కష్టాలు గండాలు ఉన్న చోటికి వెతుక్కుంటూ పెడతాడు. వాళ్ళందరికీ ఏమని అనుమానం వచ్చిందంటే యమునా నదికి జలం తగ్గిపోయింది, అందులో వేసవికాలం కాబట్టి మంచినీళ్ళ కోసం కాళింది దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఆ మడుగులో నీళ్లు తాగి ఏమన్నా గండం తెచ్చుకున్నారేమో ఆ అనుమానం వచ్చిందిట. వెంటనే అందరూ కూడా ఏమో మనందరికీ అపశకునములు కనబడుతున్నాయి, అందులో ముఖ్యంగా యశోదకి నందుడికి కూడా భీతి ఎక్కువగా ఉంది, ఏడుస్తున్నారు అని వాళ్లల్లో పెద్దవాడైన ఉపనందుడు మనం కృష్ణుడిని వెతుక్కుంటూ పోదామన్నట. అంటే కృష్ణుడికి ఇంత తేడా వస్తే ఇంక ఇంట్లో ఉండకూడదు అనిపించింది అనమాట వాళ్ళకి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఇళ్ళకి తాళాలు వేయడం మానేసి చేస్తున్న పనులు అక్కడే విడిచిపెట్టి, అంటే పాలు పితుకుతున్నావిడ, ఆ పాలు పితకడం మానేసి అక్కడే గిన్నె వదిలేసి వచ్చింది. పిల్లవాడికి పాలిస్తోంది ఒక ఆవిడ, ఆ పిల్లవాడికి పాలివ్వడం మానేసి కింద పారేసింది. కృష్ణుడిని వెతుకుదాం, వచ్చాక తక్కిన పనులు చేద్దాం అని ఎవరికి వాళ్ళు సంభ్రమంతో అన్ని విడిచిపెట్టారు. ఈ విధంగా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఆబాల గోపవాలం అంతా కూడా కృష్ణ కృష్ణ ఏమైపోయావు నాయన ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ బయలుదేరారు. వారి భంగి ఎరుంగ నివారై, వాళ్ళంతా కృష్ణుడి మహిమ గ్రహించలేక కృష్ణుడి మీద కేవలం ప్రేమ మాత్రమే ఉండడం వల్ల కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటే బలరాముడు చిరునవ్వు నవ్వడం మొదలెట్టాట. మా కృష్ణుడికి ఏదో అయితే నువ్వేమో నవ్వుతావా అంటే ఆయనకేమవుతుందమ్మా అన్నట. అప్పుడు వాళ్ళంతా బలరాముడిని, నువ్వన్నీ ఇలాంటి పనులు చేస్తావు అని కొంచెం దెప్పి, అంటే కృష్ణుడి మీద ఉన్న ప్రేమ వల్ల బలరాముడి మీద కోపం వచ్చింది అనమాట వాళ్ళకి. నువ్వు వచ్చినా రాకపోయినా మేము బయలుదేరతాం అన్నారట. అప్పుడు బలరాముడు నవ్వాడు. నవ్వి ఏం చేశాడు తెలుసా? వారింపడయ్య రాముడు వారల హరిలా వెరుంగు వాడయ్యు నృప, వెళ్ళండి వెళ్ళండి అని ఒక్కళ్ళని కూడా ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే బలరాముడికి కృష్ణుడి యొక్క శక్తి తెలుసు కదా, ఆయన పరమాత్మ, ఆయన బలం, ఆయన గొప్పతనం తెలుసు. తెలిసిన నేను చెప్పినంత మాత్రం చేత వీళ్ళు ఆగరు. ఇదంతా కృష్ణలీల. ఆ కృష్ణలీల ఏదో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చూస్తారులే అని ఆపకుండా వెళ్ళండి అన్నట్ట. మేము పెడతాం, నువ్వు ఇంట్లో కూర్చొని కాపలాగేస్తావా అంది ఒక ఆవిడ. నేను వస్తా అని వాళ్ళతో ఈయన బయలుదేరాడు. ఈ విధంగా మొత్తం ఇంట్లో ఉన్నవారంతా వారు వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం బయలుదేరారు. ఆఖరణ బలరాముడు బయలుదేరాడు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడో ఎలా కనిపెట్టడం వాళ్ళకి వెంటనే జాడ తెలిసిందట. నేల మీద కృష్ణుడు నడిచిన చోట కృష్ణ పాదాలు కనపడతాయి. శ్రీకృష్ణుడు బృందావనం దగ్గర యమునా నదికి వెడుతున్నప్పుడు ఇసుక తిన్నెల్లోనూ కంకర నేల మీద నడిచాడు. ఆ ఎర్రని నేలలో ఇసుకలో కృష్ణుడి పాద ముద్రికలు ఉన్నాయి. ఆ ముద్రికలు కృష్ణుడి పాదములే అని ఎలా తెలుస్తాయి అంటే శ్రీకృష్ణుడి అరికల్లో పద్మం, అంకుశం, చక్రం, చాపం ఇలాంటి శుభచిహ్నాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడు నేల మీద అలా అడుగేయగానే ఆ అడుగులో ఈ యవ, అంకుశ, పద్మాది రేఖలు కనబడ్డాయి. ఓహో, ఇవి కృష్ణుడి యొక్క అడుగులే. ఒక్క కృష్ణుడి కాలిలో మాత్రమే ఇలాంటి శుభచిహ్నములుంటాయి. కాబట్టి కృష్ణుడు ఇలా నడిచాడు అని కృష్ణుడి అరికాల్లో ఉన్న ఈ పద్మ రేఖలని బట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. ఆ అడుగు జాడలు కృష్ణుడివి అని కనిపెట్టారు. ఈ విధంగా ఆ జాడలు బట్టి వెళ్ళారట, స్వామిని అనుకరించారనమాట. వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఆ అడుగు జాడలను చూసుకుంటూ కాళింది దగ్గరికి వెళ్ళారు, యమునా నది యొక్క మడుగు దగ్గరికి వెళ్ళారు. తీరా దూరం నుంచే వాళ్ళకి ఆ మడుగులో ఉన్న దృశ్యం కనబడింది. ఆ దృశ్యం చూడటంతో యశోదకి పైప్రాణం పైరే పోయిందిట. భయంకరాకారంలో 101 పడగలతో ఉన్న కాళీయుడు తన కళేబరంతో తన పాము యొక్క శరీరంతో కృష్ణుడిని గట్టిగా చుట్టబెట్టి నొక్కేస్తున్నాడు. కృష్ణుడు తల వాల్చి ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు బ్రతికున్నాడా లేక శరీరం విడిచిపెట్టాడా అని ఆవిడ భయపడిపోయింది. అందరూ అక్కడికి పరుగు పరుగులు వచ్చారు. ఆ మడుగు దగ్గరకు వచ్చి అందులో దూకపోతున్నారట. దూకేవాళ్ళని వెనక్కి లాగుతున్నారు పెద్దవాళ్ళు. దూక్కండరా, అదంత విషం, పిల్లాన్ని రక్షించుకోవాలంటే మనం అందులోకి దూకి చచ్చిపోతామా అని వెనక్కి లాగడం మొదలుపెట్టారు కొంతమంది. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. చూడవదేమి గారవపు చూపులతోడ సఖాళితోడ మాటాడవదేమి అందియల అర్మిలి చక్కగా నృత్యమాడగా చేయవదేమి. నాయన, తామర పువ్వు రేకులు వంటి నీ కళ్ళు విప్పి మమ్మల్ని చూడవే అంది ఒక ఆవిడ. చూడపోయావు, నోరిప్పి నేను బాగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ప్రాణం ఉంది అని మాట్లాడవే నాయనా అంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ అంది, నాయన మాట్లాడినా మాట్లాడకపోయినా చూసినా చూడకపోయినా తొందరగా పాము యొక్క చుట్టల్లోంచి బయటకు వచ్చి కాలి గజ్జలు గల్లు గల్లు అంటూ ఉండగా మాతో నృత్యం చెయ్యిరా అంది ఒక ఆవిడ. కృష్ణ, నువ్వు లేక ఉండలేమన్నారు గోపికలు. తండ్రి, ఇలా వచ్చి నా పాలు తాగింది యశోద, వెన్నముద్దలు తిను నాయన అన్నాడు నందుడు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు రా రా అని ఎంత పిలిచినా కృష్ణుడు పలక్కుండా అలాగే కళ్ళు మూసుకుని ఉన్నట. ఇంకా ఈ గోపీ పంక్తి మొత్తం అంతా ఇంద్రియాలు ఎలా అయితే ప్రాణం లేకపోతే అలమటించిపోతాయో అలా అలమటించిపోయారు పాపం. నిజం చెప్పాలంటే వారి శరీరమునకు బాధ కలిగినప్పుడు కూడా వాళ్ళు అంత ఏడవలేదట, అలా ఏడ్చారు. అది మన కృష్ణునింకరచి అంతట పోక భుజంగమంబు దుర్మదమున మేన దుట్టుకొని మానకయున్నది ఇంక ఏమి చేయుద మెటదొత్తమే పురుషులోపుదురీయహి అడ్డపెట్ట ఎయ్యది సదుపాయమంచుపడి రార్తరవంబుల దూలి గోపకుల్. అయ్యో, మన కృష్ణుణ్ణి కరిచిన దీపం కరిచి ఎక్కడతో విడిచిపెట్టక ఆయన శరీరం మొత్తాన్ని చుట్టేసింది, విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ భయంకరమైన పాము నోటి నుంచి పిల్లవాడిని ఎవరు రక్షిస్తారు? ఎయ్యది సదుపాయం, ఉపాయం కాదు, మంచి ఉపాయం, సత్ ఉపాయం, సదుపాయం. నిజానికి సదుపాయం అనేది మనం దేనికి వాడతాం? ఏమండి, మీకు రూమ్ బాగుందా, సదుపాయాలు బాగున్నాయా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందులో ఏర్పాట్లు బాగున్నాయా అని. నిజానికి సదుపాయం అంటే అది కాదు. సత్ అంటే మంచి ఉపాయం, ఆలోచన, మంచి ఆలోచన. ఏదైనా ఒక వ్యక్తిని బాగా చూసుకోవడానికి ఏర్పాట్లు బాగున్నాయా అంటే ఆలోచనలు బాగున్నాయా, మా ఆలోచన బాగుందా అని అంతరార్థం అన్నమాట అది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన్ని రక్షించడానికి సరైన ఆలోచన ఏం చేద్దాం, ఈ పిల్లవాడిని మాకు అప్పగించే పుణ్యాత్ముడు ఒక్కడు లేడా, ఈ భయంకర సర్పాన్ని తన్ని చంపి కాపాడేవాడు ఒక్కడు లేడా. అయ్యో భగవంతుడా, మా పిల్లవాడు పసివాడు, ఇంత చేసి 6 ఏళ్లవాడు, వీడు అప్పుడే నీకు ఇంత భారం అయిపోయాడా? వీడు భూమి మీద పుట్టాక ఎంతమందికి ఉపకారాలు చేశాడు, ఎంతోమందికి ఉపకారం చేసిన వీడికి పాము ఉపకారం చేస్తుంటే ఆ అపకారం నుంచి రక్షించి మాకు ఉపకారం చేసేవాడు ఒక్కడు లేడా అని కొందరు ఏడ్చారు. మరికొంతమంది ఉన్నారు, 6 సంవత్సరాలుగా ఎన్ని గండాల నుంచి బయటపడ్డాడమ్మా, ఆపదల మీద ఆపదలు, ఈ పాపల మీద పడి అవే నశించాయి, ఇప్పుడు ఈ పాము నోటికి మాత్రం చిక్కాడు అని ఒక ఆవిడ అన్నది. మరొక ఆవిడ అన్నది, విషకుచ యగు రక్కసి విషకుచ స్తన్యంబుద్రావి విష విజయుడవై విషరుఘలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కెగదే. నాయన, చిన్నప్పుడే కళ్ళు తెరవని పసిపాపగా ఉండి విషంతో కూడిన పూతన చనుబాలలో విషం తాగి దాన్ని చంపి నువ్వు బతికి బట్టగట్టావు. విషంతో కూడిన పూతన చనుబాలలో విషం తాగినా ఏమవ్వను నీకు. ఇవాళ ఈ భయంకరమైన విషసర్పము యొక్క విషం ఎలా ఎక్కిందో, ఓ పద్మలోచన, ఇది అద్భుత విషయంగా ఉంది మాకు, నువ్వు అన్ని విషయాల్లోంచి బయటపడతావు అనుకున్నావు, విషానికి లోబడిపోయావా అని ఒక ఆవిడ అన్నది. ఇంతలో పాపం యశోదంది, నాయన నేను అమ్మను వచ్చానరా, కళ్ళు విప్పి చూడరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, తప్పక నువ్వు ఈ పాము కాటేస్తున్నప్పుడు చచ్చిపోతానో లేక స్పృహ తప్పిపోతానో అమ్మా అమ్మా అని అలమటించిపోయి ఉంటావు అంతే కదా నాయనా. కట్టా క్రూర భుజంగము కట్టలుకం నిన్ను గర్వ కంపిల్చితివో తిట్టితివో పాపపు విధి పట్టి మము తలచి కాక పలవించితివో. నాయన, ఈ క్రూర సర్పం కఠోరమైన కోరలతో విషంతో కోపంతో నిన్ను కాటేసింది. కోపంతో అది కాటేస్తున్నప్పుడు ఆ విషం తగిలి నువ్వు ఎంత కంపించిపోయావో, నీ శరీరం ఎంత కందిపోయిందో, విషం నీ శరీరంలోకి వెళ్ళి నీ రక్తం అంతా ఎలా పాడైపోయిందో, నీ నవనాడులు ఎలా కుంగిపోయాయో, అప్పుడు నువ్వు ఏడ్చే ఉంటావు, ఛీ దేవుడా నా బతుకు నీకు ఇంత భారం అయ్యిందా అని భగవంతుని తిట్టావా, లేక అమ్మా అని నన్ను తలుచుకున్నావా, లేక నాన్నని తలుచుకుని కాక పలవించితివో తెగ ఏడ్చేసావా, బోరుగుని ఏడ్చావా? అసలు ఏడ్చే అవకాశం ఉందో లేదో, ఈ మాయదారి పాము కాటేయగానే ఏడ్చే అవకాశం లేకుండా వెంటనే చచ్చిపోయాడేమో అంటే, ఒకళ్ళు అన్నారు చచ్చిపోయినట్లేదండి, ముక్కుల్లోంచి కొంచెం గాలి ఇంకా ఆడుతున్నట్టు, పొట్ట కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంటే భ్రమ, పాము అంత నొక్కేస్తే పొట్ట ఏం కదులుతుంది, చచ్చిపోయిన వాళ్ళని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది, వాడు ఇంకా బతికాడేమో అనిపిస్తుందమ్మా అని ఒకళ్ళు, ఎవడికి తో వచ్చిన కామెంట్లు వాళ్ళవి, కామెంట్స్ చేసేవాడిని ఎవడ ఆపగలడు. ఈ విధంగా వారికి వారి వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారట. అందరూ కలిసి చివరికి అన్నారు, పన్నగము మమ్ముగరవక, పన్నగము మమ్ముగరవక, నిన్నేటికి కరచ కొర్ర నెమ్మి కలిగి నీవుల్ నన్ను మమ్ము రక్షిల్తువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. ఈ దరిద్రపం, ఈ దుర్మార్గపు పం మమ్మల్ని కాటేయక నిన్నెందుకు కాటేసిందిరా? మేము వెళ్ళి దాన్ని చంపడానికి ప్రయత్నించి ఉంటే అది మమ్మల్ని చంపేసి ఉంటే శనుదిలిపోయేది. ఎందుకంటే ఒకవేళ పాము మమ్మల్ని కాటేస్తే నువ్వు చూపులతో బతికిస్తావు. ఎంతో మందిని చచ్చిన వాళ్ళని చూపులతో బతికించావు. మమ్మల్ని పాము చంపి ఉంటే నువ్వు బ్రతికించేవాడివి, కానీ నిన్ను ఆ పాము కాటేస్తే నిన్ను రక్షించే శక్తి మాకు లేదు. అందరినీ రక్షించే నిన్ను రక్షించుకోలేకపోతున్నావు, ఎందుకు ఈ బ్రతుకు? అనగా యశోద ఇంతలో నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి బాబు అని అందరినీ తోసేసుకుని మహావేగంగా మడుగులో దూకపోతూ ఉంటే బలరాముడు వేగంగా వచ్చి గట్టిగా ఒక్క పట్టుబట్టి, బలరాముడు భూమినే ఎత్తగలడు ఆయన, అందుకని వాళ్ళ అమ్మని ఎత్తి కొదేసి పక్కకి పెట్టి, అమ్మ ఏమిటది నాటకం, ఆయన బలం నీకు తెలియదు, మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఆ తర్వాత జరిగే చమత్కారం చూడండి అంటే నువ్వు అన్నీ అలాగే అంటావు బలరామ, మా అబ్బాయి అయిపోతే నన్ను ఇంకా బతకమంటావా అంటుంది ఆవిడ. ఊరుకోవమ్మా, ఆయన సంగతి నాకు బాగా తెలుసు అంటే మా అబ్బాయి సంగతిని నీకంటే మాకే బాగా తెలుసు అంది ఈవిడ. వాళ్ళ అబ్బాయి కదా ఆవిడ ఉద్దేశం, అది నా కొడుకు సంగతి నాకు తెలుసా నీకు తెలుసా, వాడు ఏదో దుందుడుకు పని చేసి అయిపోయాడు అంటే పేరుకి నీ కొడుకైనా నీ కొడుకు గురించి నీకంటే నాకే తెలుసు, ఊరుకోవమ్మా అన్నాడు ఆయన. ఈ విధంగా ఏడుస్తున్న వాళ్ళని అందులో దూకనివ్వకుండా తన బలముతో అందరినీ ఆపాడు. ఆపకపోతే నిజంగా దూకేస్తున్నారు వాళ్ళు. ఇలా కాసేపు ఒక ముహూర్తకాలం వాళ్ళని ఏడవనిచ్చి కృష్ణుడు మెల్లిగా దొంగతూపులు చూశాడు ఆయన. ఆయన అన్నీ అలాగే చూస్తాడు, ఆయన నవనీత చూరుడు కదా. ఓహో, నా కోసం మడుగులో దూకి చచ్చిపోవడానికి కూడా మా అమ్మ నా అన్న మొత్తం గోపికలు గోపాలకులు దూడలు సంసిద్ధులు అవుతున్నారు అంటే నా మీద వాళ్ళకి నిజంగానే ప్రాణభక్తి ఉంది, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే అంత భక్తి ఉన్నది. పాపం ఇంక ఏడిపించకూడదు అనుకుని వెంటనే అప్పటిదాకా తలకాయ తోటకూర కాడలో వాలి చేసిన ఆయన మరొక్కసారి శరీరం లభించాడు. ఎంత చిత్రం, మా బలరాముడు చెప్పింది నిజమే. ఇప్పటిదాకా లోపల అలా వడిలిపోయిన తోటకూర కాడలా, ఫ్రిడ్జ్లో ఏడాది క్రితం తెచ్చిపెట్టిన కరివేపాకులు అయిపోయాడు కుర్రాడు, అలాంటిది ఇంతలోనే ఇంత శరీరం ఎలా పెంచాడా అనుకున్నదట యశోద. ఆవిడ నిశ్చేష్టురాలు అయిపోయింది. ఇప్పుడు శరీరాన్ని ఉత్సాహంగా పెంచగానే బాగా చుట్టబెట్టున్నాడుగా కాళీయుడు, వాడి శరీరం సాగిపోయింది, రబ్బర్ బ్యాండ్ సాగిపోయినట్టుగా తట్టుకోలేకపోయాడు, బాధ తట్టుకోలేకపోయాడు. అంత శరీరం పెంచితే ఆ చుట్టలు సడిలిపోయాయి, వదిలిపెట్టేశాడు, మహాబాధ కలిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఒంటికి ఉన్నటువంటి చుట్టలు తెగిపోయినంత బాధ కలిగింది వాడికి. తట్టుకోలేక విడిచిపెట్టి మహాఘోషంతో మళ్ళీ మీదకు వచ్చాడు. ఏ కృష్ణ, నాటకం ఆడిందాక ఇప్పుడు మళ్ళీ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావా అని మళ్ళీ నోటొక్క పడగలెత్తి కాటేయగానే, ఇంకా చాలలేరా, మా అమ్మ నాన్న చూశారుగా, చూడని క్రితం అంటే నీ ఆటలు చెల్లాయి, ఇక నీ ఆటలు అంతే, ఆటలు పాటలు నావి, ఇక నీకు కన్నీళ్లే మిగిలాయి అని వాడు తోకిలా పుచ్చుకుని గిర్ర 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 తిప్పి ఆ జగజ్జెట్టి రెట్టించిన విక్రంతో 1 కిలోమీటర్ దూరం విసిరేశాడు. అంత దూరం పడి మళ్ళీ మహావేగంగా మీదకు వచ్చాట. 3 పర్యాయములు ఆ పాము మీదకి రావడం కాటేయడానికి, ఈయనేమో తోక పుచ్చుకుని గిర్ర 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 తిప్పి అలా విసరడం, అది పడ్డం మళ్ళీ రావడం, ఇలా ముమ్మారు చేశాక 3వ సారి తోక పుచ్చుకుని ఎగిరి పడగల మీదకి దూకాడు, 101 పడగల మీదకి. ఇప్పుడు ఆ పడగల మీదకి దూకి అత్యద్భుతమైన తాండవం నృత్యం చేశాడు, నేనే నటరాజుని, మా ఇద్దరికీ తేడా లేదని నిరూపించాడు పరమాత్ముడు. నృత్యం చేయాలంటే ఏం కావాలి? ముందు వేదిక కావాలి. పద్మాగర్ గారు కూర్చున్న వేదికలంటే ఒక వేదిక కావాలి. వేదిక ఉన్నంత మాత్రం చేతే నృత్యం చేస్తామా? నృత్యం చేయాలంటే పాటలు పాడేవాళ్ళు కావాలి. పాటలు పాడేవాళ్ళు ఒక్కడు సరిపోతారా? తాళాలు వేసేవాళ్ళు కావాలి. ఈ తాళాలు వేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు వేదిక ఒకటే కదట, దీంతోపాటు మధ్యలో కొట్టేవాడు కూడా కావాలి. డిబుకు 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 కొడుతూ ఉంటే మధ్యలో వాయించేవాడు ఉంటే డ్యాన్స్ బాగా చేస్తారు. ఇవన్నీ ఉన్నా ఓ చోట వేదిక ఉందిట, మధ్యలో వాయించేవాళ్ళు ఉన్నారు, తాళాలు వేసేవాళ్ళు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు, కానీ చూసే ఆడియన్స్ లేకపోతే ఎలాగా? వీడు లేకపోతే ఎవరికి చూపిస్తారు నృత్యం? కాబట్టి చూసే జనం కూడా కావాలి. ఇంతమంది ఇప్పుడు కృష్ణుడికి దొరికారటండి, అయి ఎలా దొరికారో చూడండి, అద్భుతమైన పద్యం ఇదనమాట. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా, కలహంస సారస కమనీయ మందు శబ్దంబులు తాళ శబ్దములు కాగా, సాధు బృందావన చెర చెంచరీక గానంబు గాయక సుగానంబు కాగా, దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా, పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిఫణ మంటపమున నళిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. ఇప్పుడు ఆయన నృత్యం మొదలుపెట్టాడు. యమునా నదిలో చీటికి వాటికి ఈ శ్రీకృష్ణుడు ఈ పాము ఉండడం వల్ల వీటి కదలికల వల్ల పెద్ద పెద్ద కెరటాలు రేస్తున్నాయి. యమునా నదిలో ఉన్న ఈ కల్లోల శబ్దం, కెరటముల శబ్దం సరస మృదంగ శబ్దంబు కాగా, అది మృదంగ ధ్వనైందనమాట, మృదంగం వాయించినట్టుగా ఉంది. ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా. ఇంకా పాట ఏమిటి, ఈ బృందావనంలో పువ్వుల మీద వాలి జమ్మంటూ ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు అటు ఇటు తెగ తిరుగుతున్నాయి. ఆ తుమ్మెదల యొక్క ఝంకారం గాయక సుగానంబు కాగా, ఆయనకి పాట కింద ఉందిట. ఓహో కృష్ణ శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురుర నందలాలా నీ పేరెంతో మధురమురుర అన్నట్టుగా ఉందిట. ఏది, తుమ్మెదల యొక్క ఝంకారం. ఓహో గానం ఉన్నది, ముందు మృదంగం తర్వాత గానం. మరి తాళ శబ్దములో హంసలు కొంగలు బెగ్గురు పక్షులు ఇలాంటి నీటి పక్షులు కోతలు కూస్తున్నాయి. ఆ కోతలు తాళ శబ్దములు కాగా, టింగ్ 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 అని భజన చేసేటప్పుడు తాళాలు కొడతారు చూసారుగా మీరు, ఆ తాళ శబ్దంగా భావించాడు. మరి ఇప్పుడు చూచే ప్రేక్షకులు కావాలిగా, ఆకాశంలో ఈ కాళీయుడి సంగతి ఎలా ఉంటుందో చూద్దాము, కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని దేవతలు గంధర్వులు కింపురుషులు కిన్నరులంతా బారులు తీరు ఉన్నారు. ఆ పైనుంచి చూస్తున్న దేవతలు గంధర్వులు మొదలైన వారు సభాసీన జనులు కాగా, సభలో కూర్చొని జనులయ్యారు. ఇప్పుడు మండపం కావాలిగా, మామూలు మండపం కాదటండో, ఇలాంటి గ్రానైట్ వేయబడినటువంటి మండపం కాదట. కాళీయుడికి 101 పడగలున్నాయి, ఆ 101 పడగలు విశాలమైన మండపం. ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క రకం మణి ఉన్నాయట. ఒకదాని మీద ఎర్రని మణులు, కెంపులు, కొన్నింటి మీద ఇంద్రనీల మణులు, కొన్నింటి మీద వజ్రాలు, కొన్నింటి మీద గోమేధికాలు, కొన్నింటి మీద పుష్యరాగాలు, మరికొన్నింటి మీద ముత్యాలు వజ్రాలు, ఇలా రకరకాలైన మణులున్నాయి. ఈ 101 పడగల మీద 101 రకాల మణులు. ఈ మణులతో తళ 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 మెరిసిపోతుంది ఆ వేదిక. ఆ వేదిక మీద ఈయన నిత్య నైపుణ్యంతో నృత్యం చేస్తున్నాడు. అంటే వేసిన స్టెప్ వేయకుండా మళ్ళీ నృత్యం చేస్తున్నట్ట. అప్పుడే జరిగిందో తమాషా, ఇప్పుడు కాలు పద్మరాగం మీద వేసేట. అంటే ఇప్పుడు ఏమైందనమాట, కెంపు మీద ఎప్పుడైతే కాలు పడిందో ఆ కెంపులోంచి వచ్చే ఎరుపు రంగు ఆగిపోయింది, తక్కిన నీలపు రంగులు పసుపచ్చ రంగులు కనబడ్డాయి. ఇప్పుడు ఈ కాలు తీసుకెళ్లి ఇంకొక పడగ మీద నొక్కాడు, అప్పుడు ఇందులోంచి ఏమైందనమాట, పద్మరాగపు రంగు బయటకు వచ్చింది. అంటే ఈయన నృత్యం చేస్తూ ఉంటే పడగల మీద నుంచి పడగల మీదకి జంప్ చేస్తూ ఉంటే దూకుతూ ఉంటే ఆ నైపుణ్యం వల్ల ఒక చోట నుంచి ఎర్రని కాంతి, మరో చోట నుంచి నీలపు కాంతి, మరోసారి ఆ కాంతి ఆగి ఇంకో కాంతి. ఇప్పుడు మీకు డిస్కో డ్యాన్స్ జరిగే చోట చూసారు, కింద నుంచి లైట్లు డింగు డింగు అని వెలిగి ఆరుతూ ఉంటాయి. అలా ఆరి వెలిగి రకరకాల కాంతులు కనబడుతున్నాయి అన్నారు. ఆనాడు వర్ణించిన వర్ణన ఇది. ఇవాళ మనం ఏదో కృత్రిమంగా పెట్టి ఓహో ఇలా ఉంటాయా రంగురంగుల లైట్లని, రకరకాల మణులతో కూడిన పడగల మీద ఆయన అటు ఇటు తిరిగి నృత్యం చేస్తూ ఉంటే ఒక్కొక్క రంగు బయటపడుతూ ఒక్కొక్క రంగు ఆగిపోతూ విచిత్రమైన రంగుల మధ్యలో శ్రీకృష్ణుడి ఎర్రని పాదములు మెరిసిపోతూ ఉండగా ఆయన శరీరం అంతా రకరకాల రంగుల కాంతులతో లోకానికి మిరుమిట్లు గొలుపుతూ ఉండగా ఆయన నిత్య నైపుణ్యంతో వేసిన అడుగు వెయ్యకుండా, అంటే చేసిన నృత్యం మళ్ళీ చెయ్యకుండా అలా నృత్యం చేస్తూనే ఉన్నాడు. 48 నిమిషములు ఏకధాటిగా నృత్యం చేసేసట. ఆ నృత్యం కూడా మళ్ళీ మెల్లగా కాదు, మహావేగంగా, ప్రళయకాలంలో శివుడు తాండవం ఆడతాడే దధీంధీంతనన అంటూ అలా నృత్యం చేసేసాడు ఆయన. ఈ ఘోర నృత్యానికి ఈ పడగలు మొదట్లో కస్సుమని పైకెత్తడానికి ఇలా తలక ఎత్తేవాట. వాటి తల ఎత్తినప్పుడల్లా ఒక్క దెబ్బ దాని మీద ఒకటి వేసేవాడు ఆయన, కాలితో ఒక్క తొక్కు తొక్కగానే ఆ పడగలు ఎత్తి ఎత్తి క్రమంగా చితికిపోయాయి. తామరకాడలు ఉంటాయి కదా, ఎండలో పడేస్తే తామరకాడలు ఏమైపోతాయి, అలా మొదట్లో గట్టిగా ఉన్న పడగలు క్రమక్రమంగా ఇలా 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 వాడిపోయాయి. మొదట్లో కుర్చీలో కూర్చుని వాళ్ళు టీవీకి ఇలా కూర్చుంటారు, తర్వాత ఇలా 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 వంగిపోతారే, నడుము వంగిపోయినట్టు అయిపోయింది వాడి పడక కూడా. ఎంతసేపు కూర్చుంటారు? రెండున్నర గంటలసేపు ఇలా వంచకుండా యోగాభ్యాసం చేసినట్టు ఎంతసేపు కూర్చుంటారు? పాపం కెమెరామన్ కూడా ఒక రెండు నిమిషాలు నిలబడి మూడోసారి చతికిల పట్ల అలా చతికిలు పడిపోయాట పడగలన్నీ కూడా డామ్ 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 అని కిందకు వంగిపోయాయన్నమాట. ఈ విధంగా వాడి పడగలన్నీ వాడిపోయిన మృణాళముల వల్లే తామరతూడుల్లో అయిపోగా పైన నృత్యం చేస్తూనే ఉన్నాడు ఆయన. ఘన్నతర్ర సుషిరానందస్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వ నిలింప మునిసతులు చయ్యన కురిసిరి విరుల వానలు ఆడెడు హరిపై. ఎంతో కాలం నుంచి ఈ దుర్మార్గుడు కాళీయుడు లోకాలని పీడిస్తున్నాడు, దేవతల్ని కూడా బాధ పెడుతున్నాడు. అందుకని ఇప్పుడు ఆ దుర్మార్గుడి యొక్క పడగల మీద రకరకాలుగా పేర్చి ఆర్చి నృత్యం చేస్తున్న కృష్ణుణ్ణి చూడగానే ఆనందం తట్టుకోలేక దేవతలు గంధర్వులు మునులు వారు వీరు అనే తేడా లేకుండా వాళ్ళు పాటలు పాడుతూ సహభాష్ కృష్ణ ఏమి నృత్యం, ఒక దుర్మార్గుణ్ణి శిక్షిస్తున్నావు, అదే సమయంలో అపూర్వ నాట్యం చూపిస్తున్నావు, నువ్వు నటరాజు అయ్యా నృత్యరాజు అయ్యా అని పలుకుతూ పైనుంచి రకరకాల పువ్వుల వాన కురిపించారట. చయ్యన కురిసిరి విరుల వాన, పూలవాన కురిపించారు ఆడెడు హరిపై. ఆ పువ్వులు పుచ్చుకుంటూ ఆయన నృత్యం చేస్తూనే ఉన్నాడు. మొదట్లో బుస్ కస్ అని అరిచి విషం కక్కాడు వాడు. కాళీయుడు నోట్లోంచి మొదట ఏమొచ్చింది? విషం. క్రమంగా విషం ఆగిపోయింది. ఇంకెంతసేపు కక్కుతాడు? విషం పూర్తిగా అయిపోయాక నెత్తురు రావడం మొదలెట్టింది. ఇప్పుడు నెత్తురు కక్కుకున్నాడు, ఆ దెబ్బకి ఇక వాడికి పని అయిపోయినట్టే అయిందిట. వెలుపులైన లావు చెడి వేదన పొందుదురు మత్ విశాల కీలలగని ఎంత మాత్రమున నేడిది ఏమి చోద్యమో బాలకుడొక్కడీతడీగతిని మత్ప్రణాశతము భగ్నముగా వెసద్రొక్కి వై చెడి. ఏమి విచిత్రం! పైనుంచి ఇప్పుడు పూల వర్షం కురిపిస్తున్న దేవతలంతా నేనంటే ఒకప్పుడు భయపడ్డారు. దేవతలు అమృతం తాగిన వాళ్ళు కూడా నా విషం సోకగానే కమిలి హడిలి పారిపోయారు. దేవతలని కూడా చంపగలిగే భయంకరమైన విషమేనాది. ఆ విష కషాయ అగ్ని, విషం నుంచి పుట్టిన అగ్నిజ్వాలలతో లోకాలన్నిటినీ భస్మం చేస్తాననుకునేవాణ్ణి. ఇవాళ ఒక చిన్న కుర్రాడ ఆరేళ్ల బాలుడు నా విషాగ్నిజ్వాలలు తట్టుకోవడమే కాకుండా నన్ను చిన్న పువ్వుల దండ విసిరినంత దూరంగా విసిరి మళ్ళీ వచ్చి నా పడగల మీదెక్కి మత్ఫణాశతము భగ్నముగా వెసద్రొక్కియాడెడు. నా నోటొక్క పడగలు పచ్చడి పచ్చడి చేస్తూ ఏడాది క్రితం పెట్టిన పాత ఆవకాయ బద్ద ఎలా వాడిపోతుందో అలా వాడిపోయేలా చేసి తొక్కి ఆడుతున్నాడు. ఏమిది సందేహం లేదు. ఒకప్పుడు గర్గాచార్యులు వారు చెప్పారు, యాదవులకి కులపురోహితుడిగా ఉంటాను నేను, ఎందుకంటే యాదవ వంశంలో ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో ఆదిదేవుడు భూతేశ్వరుడు శ్రీహరి కృష్ణుడనే పేరుతో పుడతాడు. నీ పడగల మీద ఎక్కి నాట్యం చేయగలిగేవాడు ఒక్క కృష్ణుడు మాత్రమే అని ఒకప్పుడు సలహా ఇచ్చేటండో ఈ గర్గాచార్యుడికి. గురువుగారు చెప్పారు, ఒరే నువ్వు రెచ్చిపోతున్నావు, నిన్ను శాపం పెట్టగలను కానీ నిన్ను శిక్షించే బాధ్యత నాది కాదు, లోకాన్ని పీడిస్తున్నావు నువ్వు, ఈ పేడకి ఇంతకెంత నువ్వు పేడ అనుభవిస్తావు, అది మామూలు పేడ కాదు, అప్పుడు నీకు తెలుస్తుంది బాధ అంటే ఏమిటో. శ్రీమన్నారాయణుడు బాలుడిగా వస్తాడు, నిన్ను చంటి పిల్లాడు ఆడుకున్నట్టుగా ఆడుకుంటాడు, నిన్ను ఒక చిన్న బాలుణ్ణి గెంటినట్టు గెంటేస్తాడు నదిలోంచి బయటికి, నీ పడగల మీదెక్కి తాండవమాడతాడు, నీ పడగలు పప్పు పప్పు అయిపోతాయి అని చెప్పాడు. సందేహము లేదు, ఈ పడగల మీద ఎక్కి ఆడే శక్తి ఆ వాసుదేవునికే ఉన్నది. ఈతడు సర్వచరాచర భూతేశుండైన హరియే, ఈతడు సమస్త లోకాలకి అధిపతి అయిన శ్రీహరి శ్రీహరి అని కలిసి కనిపెట్టాడు. ఇప్పుడు ఇప్పటికీ వాడికి అర్థమైంది, అందుకే దెబ్బకి దెయ్యం దిగొస్తుంది అన్నారు. నాలుగు తన్నులు తిన్నాక ఈతడు సమస్త లోకేశ్వరుడైన ఈశ్వరుడే, మరెవడో కాదు, సేవాప్రీతుడు. ఈయన గొప్పతనం ఏమిటో తెలిసినా, ఎంత దుర్మార్గుడైనా శిక్షించాలని వచ్చి కూడా సేవకి సంతోషిస్తాడు. శరణు అంటే కరుణించడం హరి యొక్క లక్షణం అనుకుని అలిసిపోయి, ప్రభు అజ్ఞానై అజ్ఞానంతో ఉన్న నేను నిన్ను పరీక్షించాను, నిన్ను చంపాలనుకున్నాను, కాపాడు అని మానసికంగా శరణు కోరాడు. ఈలోపు ఇతనికి భార్యలు ఉన్నారు, వాళ్ళు 101 మందే. వారంతా స్త్రీ రూపాలు ధరించి ఈ కాళీయుడి భార్యలంతా పిల్లల్ని వెంట పెట్టుకుని పరుగు పరుగు పరుగున పిల్లలందరూ మానవ బాలులో ఉన్నారు. ఈ భార్యలు పావులంతా మానవ స్త్రీలుగా మారారు. ఆ స్త్రీ రూపం కూడా ఎలా ఉందో చెప్పమంటారా? నడుము దగ్గర నుంచి పైభాగం అంతా మానవకాంతలట, కిందంతా మళ్ళీ పాము కళేవరం, ఆ తోకతో కనబడ్డారట. అలా సగము మానవాకారం సగము సర్పాకారముతో స్త్రీలు కాళీయుడి భార్యలు తమ పిల్లల్ని వెంటబెట్టుకొచ్చి పాదాల మీద పడిపోయారు. ప్రభు వాసుదేవ రక్షించు రక్షించు, సమస్త లోకేశ్వరుడివి, కృష్ణ కృష్ణ మహాబాహో, ఓ మహాబాహు కృష్ణ శరణు శరణు. మాకు ముందే తెలుసు, మా కులగురువు గర్గాచార్యుడు చెప్పినట్టుగా నువ్వు వస్తావని, అందుకే మా భర్తని ఎప్పటికప్పుడు ఈ పాపపుటాలోచన విరమించుకో, లోకం మీద క్రోధం వహించకు, ప్రజల్ని సంహరించేవాడు, ప్రజలకి అపకారం చేసేవాడు, లోకాలకి కంటకుడయ్యేవాడు ఎక్కువ కాలం సుఖంగా ఉండడు, చేసిన పాపానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాడు, అందువల్ల జాగ్రత్తగా ఉండమని మేము చెప్పాం, వినలేదు. ఎప్పుడైనా మనిషి అహంకరించి నాంత గొప్పవాడు లేడు, నేను లోకాలన్నిటినీ నాశనం చేయగలను, నన్నెవరూ నాశనం చెయ్యలేరు అని అనుకుంటే వాడు వెంటనే నశించిపోతాడు. ఇప్పటికి అనుభవంలోకి వచ్చింది మా భర్తకి, ప్రభు అసలు మా ఆయన ఎంత అదృష్టవంతుడయ్యా, ఎట్టి తపంబు చేసెన్నకో ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు ఇచ్చనో ఈ పని పూర్వభవంబునందు, మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు, నేడిట్టి విధంబునన్ తలల ఎక్కి నటించదవి ఫణీంద్రుపై. ప్రభు మా ఆయన పాపాలు చేసిన పరమ పుణ్యాత్ముడు, ఇప్పుడు ఎందుకో తెలిసిన ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన వారు, ఎన్నో దానములు చేసిన వారు, వేల సంవత్సరాలు పురాణాలు విన్నవారు, మరెన్నో సత్క్రియలు చేసిన వాళ్ళు నిన్ను చూడలేరు, నిన్ను ఎలాగో చూడలేరు గనక నీ పాదస్పర్శకి అసలే నోర్చుకోలేరు. అటువంటిది నువ్వు, నీ అంతట నీవు వచ్చి పవిత్రమైన నీ పాదాలని ఈయన పడగల మీద పెట్టి నటిస్తున్నావు. అంటే ఈయన పడగలు ఎంత పవిత్రమైనవి, ఆ పడగలు ఏ సుకృతం చేసుకున్నాయో, ఆ తలకాయలు ఎటువంటి పుణ్యం చేసుకున్నాయో, నీ పాదాలని లక్ష్మీదేవి పట్టుకుంటుందిట, లక్ష్మికి మాత్రమే సొంతమైన నీ పాదము ఈనాడు ఈ కాళీయుడి శిరస్సు మీద పెట్టావు, ఒకనొకప్పుడు బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టావు, దానికి ఫలితంగా ఆయనని ఇప్పటికి కూడా పాతాళంలో పెట్టి ఆయనకి కాపలా కాస్తున్నావు. ఎక్కడో కొద్దిమంది అదృష్టవంతులకే నీ పాదస్పర్శ లభిస్తుంది. ఇవాళ ఈ పనికి నోటొక్క పడగల మీద కూడా నీ పాదాలు ఉంచడం ద్వారా నీ పాదస్పర్శ లభించినట్టయింది. దానితో ఈ పడగలున్నాయే, అవి పడగలు కాదు, వైకుంఠ భవనం అయిపోయాయి. అది మామూలు పడక కాదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నిరంతరం ఎక్కడ తిరుగుతాడు? వైకుంఠంలో. వైకుంఠంలోనే నువ్వు అంతటా తిరుగుతావు. ఇప్పుడు ఇతని పడగల మీద తిరిగావు కాబట్టి ఈ పడగలు ఏమైనట్టనమాట, వైకుంఠ భూమి, ఆ భూమి మీద తిరిగావు. ఇతడు ఎంత యోగి అయ్యాడు, నీ పాదస్పర్శ నోచుకున్నవాడున్నాడే, నీ పాదసేవ లభించినవాడు, నీ పాదస్పర్శ తగిలినవాడు, నీ పాదాలను చూచినవాడు, వల్లరు నిర్జరేంద్ర పదము, దేవతల యొక్క పదవిని కూడా కోరుకోరు. నీకు ఇంద్ర పదవి కావాలా, నా పాదసేవ కావాలా అని నువ్వు అడిగితే నీ భక్తులు నీ పాదసేవే కావాలంటారు, ఇంద్ర పదవి వద్దంటారు, బ్రహ్మ పదవి వద్దంటారు, సకల లోకాల ఆధిపత్యం వద్దంటారు, భోగాలు వద్దంటారు, భాగ్యాలు వద్దంటారు, కేవలము నీ పాదసేవ మాత్రమే చాలు బాబు అంటారు. అటువంటి పాదసేవ ఇప్పుడు ఈతనికి లభించినట్టయింది, ఈతని నెత్తి మీద నీ పాదం పెట్టడం ద్వారా. ప్రభు నువ్వెంత గొప్పవాడివి, రిపోహ సుతానామపి తుల్య దృష్టే హే ధత్సేదమం ఫలమేవానుశంసన్. నీకు ఈ చరాచర జగత్తులో మిత్రుడు లేడు, శత్రువు లేడు, అంటే నీకు పగ స్నేహం ఈ రెండూ లేనివాడివి, ఈ రెంటికి అతీతంగా ఉంటావు. నిజం చెప్పాలంటే పగ